ఆశ్చర్యకార్యములు బట్టి మీరు స్థితి నమ్మదగిన రాజాని పొందడానికి స్తోత్రాలు చెల్లిస్తాం అయ్యా. ఎవరి కాలములు ప్రభావ చేసిన ఆశ్చర్యకార్యములు ప్రభావ బిడ్డందరికీ వివరించడానికి ప్రభావం తండ్రి మీరు ఇచ్చిన తరుణను బట్టి మీకు చెల్లిస్తున్నాం ప్రభావ. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటుంది. ఈ కొద్ది ప్రార్థన సన్నిధానం చేర్చుకున్న ప్రభావం తండ్రి. ఈ రక్షణ సాక్షి ప్రభావం అనేకలు విడి ప్రభావం తండ్రి. ఆత్మలో బలపడి ప్రభావం మీ కొరకు నమ్మకముగా ముందు సాగిపోతున్నాను ఆయన. నువ్వే నమ్మదగిన దేవుడు అని వృద్ధుల సజీవుడుగా లేచే దేవుడు అని పిచ్చరికి అయ్యా. ఈ గ్రంథంలో మేము చదువుకుంటున్నాం ప్రభావం చిన్న పేర్ల సహితం లేచినట్లు చూస్తున్నాం. ఈ బిడ్డ పట్ల చేసిన ఆశ్చర్య కార్యముల ప్రభావం తండ్రి. వీళ్ళందరి విని ప్రభావం తండ్రి. ఆత్మలో బలపడి ఎందుకు స్థిరపడుతూ కొట్టు చూపుతున్నాను. ఇటువంటి అంధకార శక్తులు ప్రభావం మీద ప్రతి బిడ్డ మీద ప్రభావం వస్తుంది. పని చేయకుండా ప్రభావం మీ ఆత్మల ప్రభావం వస్తుంది. ఆత్మతో శక్తితో ఆరాధించి మీ గణపరిచే బిడ్డగా ఆయతపరుచుకోవాలి. ఈ సాక్ష్యాన్ని మొదలుపెట్టుచుండగా ప్రభావం వస్తుంది. మీరే మహిం పొందగాలి. ఈ శ్రేష్టమైన పరిశుద్ధమైన గొప్ప నామలు వచ్చి ప్రార్థించి పెట్టుకుంటున్నా అంత. నా పేరు టీ లారెన్స్ రాజండి. నా పేరు లారెన్స్ రాజు. నేను విజయవాడలో 1975 నుంచి పనిచేసి 2011 రిటైర్ అయినాను. అయితే నా గురించి చెప్పాలంటే చాలా ఉన్నవి, కానీ ప్రభు కృపను బట్టి నా జీవితంలోను తర్వాత నేను డ్యూటీ చేసిన సమయంలోను ప్రభు కొరకు ఏ విధంగా బ్రతికను మీకు వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను. నేను 1975 నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ విజయవాడలో కొత్తపేట పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తాను. అయితే నా జీవితము గమ్యములు నా వారి పేరు మేరమ్మ. నాకు 4 పిల్లలు, 1 ఆడపిల్ల, 3 మగపిల్లలు, 1 పిల్లవాడు దేవుని సేవలో ఉన్నారు. అయితే నా కుటుంబం గురించి కాదు, కానీ నా ప్రభు నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే 1975 నేను విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అవి భయంకరమైన దినాలు. అటువంటి దినాల్లో రౌడీజం పిచ్చిరిల్లిపోతుంది. భయంకరమైన పోలీసు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నది విజయవాడలో కొత్తపేట అంటే. అయినప్పుడు కూడా ప్రభు కొరకు నమ్మకంగా, అయితే ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరానో ఈ రౌడీలు గ్యాంగులు తిరిగి చాలా జాగ్రత్తగా ఉండకోకుండా ప్రభు ఇష్టానుసారంగా జీవించి త్రాగి వాళ్ళతో గొడవలు చేసి అవి చేసి నా జీవితం ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం అనుకున్నాను. కానీ నా జీవితం అంతా మళ్ళీ పాప జీవితంలో వెళ్ళిపోయింది. మేము ఆర్సిఎం రోమన్ కేథలిక్ మిషన్, నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మేము ఆర్సిఎంలో ఉండేవాళ్ళము. అయితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి పూజ చూసి వచ్చే ఉంది, కానీ పాప సంకీర్తనం చేసే ఉంది. కానీ నా పాపాలని పోయినని తలంచుకుంటూ మళ్ళీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ అది త్రాగుడు రేకాట ఈ పోలీసుకి వచ్చిన తర్వాత అన్ని అదృశ్యమైపోయినవి. ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, అనంత మందిని కొట్టడం, అనేక రీతులుగా నేను నా జీవితాన్ని మళ్ళీ పాప స్థితిలోని వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా జీవిస్తున్నప్పుడు 1980 ఆ మే నెలలో ఒక దేవుడు నాకు గొప్ప దర్శనం చూపించినాడు. నా జీవితంలో నాకే అర్థం కావటం కాగా రోజు తాగటం, ఇంటికి రావటం, అందరినీ కొట్టడం, ఈ విధంగా జీవితం జీవిస్తున్నప్పుడు అనేక రకాలుగా పాపాలు చేస్తున్నప్పుడు ఒకదిన ఆదివారం పూట త్రాగి వచ్చి భోంచేసి నా భార్యను భోంచేస్తున్నాము, పాప కూడా భోంచేస్తుంది. భోంచేసి అందకంటే నేను ముందు తినేసి ఆ మనసు మీద కూర్చున్నాను. కూర్చునేటప్పటికీ వాళ్ళు ఇంకా భోజనం చేయలేదు. వాళ్ళు నేను కూర్చుని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక తెర లాంటి ఒక పల్స ఉంటా నా ముందు వచ్చి నిలబడి అంది. వెంటనే నేను కూర్చునే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఇద్దరు తల్లి దుస్తులు ధరించి ఇద్దరు మనుషులు నాకు ఎదురుగా నిలబడి ఉన్నారు. లారెన్స్ లారెన్స్ ప్రభుని తీసుకొని రమ్మంటున్నారు అన్నారు. వెంటనే గుండె జారిపోయింది నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూర్చుని చూస్తూనే ఉన్నాను. అయితే వెంటనే ఎప్పుడైతే ఈ జనం లెక్క అయిపోయింది, నేను నిన్ను దేవుడు తీసుకురమ్మంటున్నాడు అని చెప్పినప్పుడు నేను ఒక్కసారి నా జీవితం అంతా ఒక సినిమా రీల్ లాగా నా పాప జీవితం అంతా వచ్చేస్తా ఉంది. అమ్మో అనుకున్నా, అరే నేను ప్రతి వారము పాప సంకేతం చేస్తున్నానే, ఆదివారం చర్చికి వెళ్తున్నానే, పూజ చూస్తున్నానే, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయా ఇంకా అనుకుంటున్నాను. పాపం చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఫాదర్ చెవులు చెప్తున్నాను, వచ్చేస్తున్నాను, పాపాలు చేయలేదు అనుకుంటున్నాను. కానీ నా జీవితంలో చూసినట్లయితే ఆ భయంకరమైనటువంటి స్థితిని దేవుడు నాకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటున్నాడు. అయ్యో ఇంకా నాలో ఉన్నాయి అనుకుంటున్నాడు. కానీ ఆ విధంగా వెంటనే ఆ వచ్చిన ఇద్దరు మనుషులు పోతున్నాడు అడుగున్నా, అయ్యా ఇక నేను తప్పు చేయను, ఇక నేను తప్పు చేయను అని వారిని బతినడుకుంటున్నా. నాకు తెలియదు ప్రభుని తీసుకుని రమ్మంటున్నారు అని చెప్పినప్పుడు ఎంతో ప్రయాస బాధతో వాళ్ళను బతినడుకుంటున్నాను. ఈ విధంగా చేసి జరుగుతున్న ఆ రోజు ఘర్షణ జరుగుతున్నప్పుడు వెంటనే నా బాడీ బోన్ చేసి వెంటనే వచ్చి మంచి మీద కూర్చున్న మనిషి నన్ను కుది చేయటం జరిగింది. కుది చేసినప్పుడు కుది చేసినప్పుడు ఏంటి అనేది నేను ఒక్కసారి ఇరుక్కుబడి ఉన్నప్పుడు ఏం జరిగిందని అడిగినప్పుడు నేను వెంటనే నువ్వు మాట్లాడబాకని చెప్పేసి ఆ మంచం దగ్గరే మోకరించి ప్రభా నేను వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తపడిపోయా, అయ్యా నేను తప్పు చేయను, ఈ వరకే బతుకుతా, ఈ 5 సంవత్సరాలు చేసిన తర్వాత భయంకరమైన పాపం చేశాను, ఇష్టానుసరంగా సాగుతున్నాను, ఇష్టానుసరంగా అనేక రకమైనటువంటి వ్యాయాస్కరణ చేస్తున్నాను అని చెప్పి దేవుని సన్నిధానంలో మొర పెట్టుకున్నప్పుడు
శివకుమార్ గారు వాయిస్ ఎట్లా ఉందమ్మా? శివకుమార్ సిస్టర్ వాయిస్ ఎట్లా ఉంది ఒకసారి చెప్పమ్మా. క్లియర్ గా ఉంది. ఓకే బ్రదర్ కంటిన్యూ చేయండి.
సార్ క్లియర్ గా ఉంది సార్.
ఓకే అమ్మా. ఓకే అట్లా
వెంటనే రేపు దగ్గర బతుకుందనుకుంటున్నాను. అయితే బతుకుని ప్రభా నేను నమ్మకంగా చూస్తానయ్యా అని దేవుని సంఘంలో వరంపరికి చేసుకుని ఆ దినం నుంచి మరి అంతకుముందు ఆరుసం చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ నుంచి అక్కడ దేవుని సంఘం అనే ఒక సంఘానికి వెళ్ళి అక్కడ నేను వారి మనసు ముందు బాప్తీసం తీసుకొని ప్రభు కొరకు 1980 సంవత్సరం నుంచి ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడం నేర్చుకున్నాను. అయితే నా జీవితం చాలా జాగ్రత్తగా నడుస్తుంది అక్కడి నుంచి. కానీ ఎక్కడ లంకాలు కానీ, ఒకరిని కొట్టడం కానీ, ఒకరిని తిట్టడం కానీ నా జీవితమే మార్చేసి ప్రభు మరి ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా, అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా ప్రభు నన్ను కాపాడుకుంటూ వచ్చి మరి ఆ డ్యూటీలో కంటిన్యూషన్ అవుతుండగా దగ్గర దగ్గర నాకు నేను నమ్మకం చూసి దేవుడు 150 రివార్డ్స్, అనేక సేవా పథకాలు, 2006 ఐపీఎం, ఇవన్నీ నాకు దేవుడు అనుగ్రహించినాడు. అయితే ఇవన్నీ జాగ్రత్తగా బ్రతుకుతున్నప్పుడు 1983 కానిస్టేబుల్గా నేను విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్నాను. 1983 మార్నింగ్ డ్యూటీ 7 గంటలకి ఫస్ట్ బారీకి ఎక్కాను. హైదరాబాద్కి ఎక్కినప్పుడు కొంచెంసేపు ఆయన డైరీ రాసుకుని అందరిని డ్యూటీకి పంపించిన తర్వాత ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మా కంట్రోల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఒక ఇంటిమేషన్ వచ్చింది. ఏమని ఇంటిమేషన్ వచ్చిందంటే వేమూరి దుర్గా రాజేశ్వరి భర్త కృష్ణ ప్రసాద్ అనే అమ్మాయి ఎస్ఆర్ బోస్ను ఉపయోగించుకుంది, మరి ఈ కాల్చుకోవడానికి మరణ ఈ యొక్క కారణం ఏంటో కనుక్కోమని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ రాస్తే వస్తే ఓ కానిస్టేబుల్ వెంట పెట్టుకుని నేను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ పిల్ల ఆ మ్యారేజ్ అయిపోయింది ఒక అమ్మాయికి, అయితే భయంకరంగా 70% కాలిపోయినవి, కాలిపోయి కళ్ళు తేలిపోయి, ఆ కళ్ళు తేలిపోయి తల బారు వెంట్రుకలు కూడా నల్లగా ఓ 2 అంగుళాలు వరకే వచ్చేసినాయి, మాడిపోయింది. అయితే బాడీ అంతా బొగ్గు ఎర్రలు బొగ్గు బొగ్గులాగా అయిపోయింది జిల్లా. కానీ నోరు మాట్లాడుతుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మరి ఈ పొజిషన్లో ఉంది, మరి ఆయన స్టేట్మెంట్ చేయొచ్చా లేదా అని నేను అడిగినాను. ఆయన్నే కండిషన్లో ఉండి నువ్వు అర్జెంటుగా స్టేట్మెంట్ చేయి అని చెప్పేసి డాక్టర్ చెప్పడం వల్ల ఇక ఆయన దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను పోలీసు వారము, అక్కడ నీకు ఏం జరిగింది, నీకు ఈ కాలిపోయిన గాయాలు ఎట్లా జరిగినవి అని నేను ప్రత్యేకంగా అడిగినప్పుడు నేను అక్కడ నిలబడలేకపోయాను. భయంకరమైనటువంటి శ్రమ కాల్చి ఏదైనా వాసన వస్తుందో ఆ విధంగా వాసన వచ్చేస్తుంది. అప్పుడు వెళ్ళిన ఇంటి దగ్గరికి వెళ్ళి గాలి తీసుకుని వచ్చి ఆమె నోరు సౌండ్ డౌన్ అయిపోతుంది. నా ట్యూబ్ తీసుకెళ్ళాం నోరు దగ్గరికి పెట్టి, ఆమె ఏం జరిగిందమ్మా అంటే, తాను వేమూరు దుర్గారాజేశ్వరిని, భర్త కృష్ణప్రసాద్ అని, మాది కృష్ణా జిల్లా గంటసాల గ్రామం అని చెప్పిందండి. అయితే అసలు ఏంటమ్మా కారణం అంటే, మేము అమ్మవారం అండి, మేము కోటీశ్వరులము, మరి నాకు సుమారు 2 సంవత్సరాల క్రిందట వివాహం అయింది, మరి నేను అత్తవారింటికి వచ్చిన తర్వాత నాకు రావాల్సిన పసుపు కుంకాల కింద ఇచ్చినటువంటి ఆస్తులన్నీ ఇచ్చేశారండి. ఇప్పుడు నా తండ్రి ఈ 1983లో ఎన్టీ రామారావు గారు సీఎం ఎక్కిన తర్వాత మాకు బంధువులు అవుతారండి. ఆయన నా తండ్రి గారి పెద్ద కాంట్రాక్టర్, మెయిన్ కాంట్రాక్టర్ అని మా తండ్రి గారికి ఇవ్వటం వల్ల ఈ కాంట్రాక్ట్లో చాలా డబ్బు వస్తుందండి, ఉంటుంది, దాంతో కూడా వాటర్ కావాలని అత్తగారు నా విధంగా పోర్చేస్తుందండి. మరి భర్త కూడా చెప్పాను, మనం పెద్ద పెద్ద కలవటం మంచిది కాదు అని చెప్పినప్పుడు భర్త కూడా మాట్లాడేవాడు కాదు. కానీ ఏదైనా సరే వెళ్ళి ఆ వచ్చే లాభంలో వాటర్ కావాలని కోరి తీసుకురమ్మని చెప్పేసి అనేక రీతిలుగా నా అత్తగారు నన్ను ఎంతో ఫోర్స్ చేస్తుందండి. అయితే 2 సార్లు నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి దాంట్లో కూడా వాటర్ ఏమో అని అడుగుదామని వెళ్ళాను. కానీ నా తండ్రిని అడగలేకపోయిన ఆయనకాల కాలం ఉన్నారు, వాళ్ళకి ఆస్తులు పంచాలి కదా, మరి నాకు ఇవ్వాల్సి ఇచ్చేశారు, మళ్ళీ నేను అడిగితే బాగుంటుందని చెప్పి 2 సార్లు వెళ్ళి 2 సార్లు తిరిగి వచ్చేసినప్పుడు అత్తగారు అడిగి తెచ్చావా తెచ్చావా అన్నప్పుడు నేను తీసుకురాలేదన్నాను. అన్నప్పుడు ఆమె ఇక అక్కడి నుంచి నన్ను బాగా కట్టుకోరేసి వేరేగా వచ్చింది సెంట్రల్ వచ్చావు నువ్వు అని చెప్పి సూటిపోతున్న మాటలతో అన్నం తిట్టుకుంటే చాలు నానా ఇంట్లో పెట్టేస్తుంది అని చెప్పేసి చెప్పి ఆ విధంగా ఒక రోజున ఈ 4/1/1983 ఆ రాత్రి పూట గొడవైపోయి రాత్రి 9 గంటలు గాడించి 3 గంటలు ఎంతో వేదన పెట్టేసినప్పుడు తాను మనస్థాపన చెంది ఇదంతా నిద్రపోతుంటే నైట్ మళ్ళీ ఈ అమ్మాయి మనస్థాపడిపోయి ఇంట్లోకి వెళ్ళి కృష్ణా డబ్బా తీసుకుని నెత్తి నుంచి తోసుకుని అగ్గిపోలు వెలిగించినట్టు చెప్పుకుంటుంది. అయితే నేను కేవలం అత్త కూరు పడలేకే నేను కృష్ణబోసం చూపించుకున్నానని చెప్పేసి ఆ వేమూరు దుర్గారాజేశ్వరి చెప్పడం వల్ల వెంటనే ఆమెను అక్కడి నుంచి బందర్ హాస్పిటల్ దగ్గరైనప్పుడు కూడా తీసుకొచ్చి విజయవాడలో పెట్టడం వల్ల ఆ కార్యక్రమం అమ్మాయిని తీసుకొచ్చి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను ఆ స్టేట్మెంట్ ఏదైతే వెళ్ళాను అప్పుడు ఆ విధంగా చెప్పింది అనమాట. తాను ఏ విధంగా ఎవరి వల్ల కృష్ణబోస్తున్నానంటే కేవలం నా అత్తగారి వల్ల కృష్ణబోస్తున్నానని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అదే స్టేట్మెంట్ రాసుకుని వెంటనే డ్యూటీ డాక్టర్కి సంతం పెట్టించుకుని ఈ అమ్మాయి స్టేట్మెంట్ కాన్ఫ్లిక్ట్లో నచ్చింది అని చెప్పేసి రాయించుకుని వెంటనే స్టేట్మెంట్ తీసుకుని స్టేషన్కి వచ్చాను. స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఇది డైరీ రాద్దాం అనుకున్నాను, ఈ లోపలే ఫోన్ కాల్స్ రానే వచ్చేసినాయి. వెంటనే వచ్చేసి ఎస్ఐ గారు ఉన్నారు, పైన ఫోన్లు వచ్చేసినాయి, ఇక్కడ వ్యాస్ గారు ఉన్నారు కమిషనర్, వెంటనే ఫోన్ వచ్చేసింది. స్టేట్మెంట్ మార్చమంటున్నారు. ఏమని మార్చమంటున్నారంటే ముసల్దాన్ని అత్తమీద పెట్టారు, ఆ భర్త కృష్ణప్రసాద్ దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు, నువ్వు అర్జెంటుగా నువ్వు ఈ స్టేట్మెంట్ మార్చాలి, అత్తగారిని మామగారిని భర్తని ఆడబిడ్డని దాంతో ఇంక్లూడ్ చేయమన్నారు. ఇంక్లూడ్ చేయమంటే నేను వెంటనే నేనేం చేశానంటే నేను చేయను, కావాలంటే మీరు రాష్ట్రం మీరు కన్సల్ పెట్టించుకొని నేను చేయనని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు వెంటనే ఒక తమిళనాడు ఐపీఎస్ ఆఫీసర్ వాసన్న గారని ఆయన ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. అప్పుడు వెంటనే కమిషనర్ ఏం చేశారంటే కేఎస్ వ్యాస్ గారు వెంటనే అర్జెంటుగా వెళ్ళిపోయి ఆ కేసు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ పంపమంటున్నారు సీఎం గారు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ కేసు రిపోర్ట్ చెకప్ చేసుకోమంటే వెంటనే ఆయన వచ్చాడు. నన్ను స్టేట్ మళ్ళీ హాస్పిటల్ పిలిచారు. ఆయనకి సరిగ్గా తెలియ రాదు. ఫస్ట్ వెళ్ళడం ఆయన ఒకే అన్నాడు. ఆయన నువ్వు ఎంత లంచం తీసుకుని ఈ అమ్మాయిని చిన్న స్టేట్మెంట్ రాంగ్ చేసేవని చెప్పేసి నా మీద గొడవ స్టార్ట్ అయ్యాడు. లేదు చెప్పి నేను చెప్పాను నేను లంచం తీసుకోను నేను ఎక్కువ నమ్ముకున్నాను అని చెప్పాను. చెప్పినప్పుడు కూడా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే అప్పటికే ఆ పిల్ల నాకు స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పిల్ల అన్కాన్షియస్ వెళ్ళిపోయింది. ఈ లోపల సోకినట్టు అలా కంగారు పడిపోతున్నాడు. ప్రొఫెసర్ దిగిపోయారు. ఆ పిల్లలను బతికించడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ నేను ఎప్పుడైతే స్టేట్మెంట్ చేశానో కేసుని వెంటనే ఏలు ముద్రేద్దామని చెప్పేసి ఏం తీసుకున్నాను అప్పుడు మా ఫస్ట్ తీస్తే ఏలు ఉత్తే గోడ వచ్చేసింది. దాది కంప్లీట్ 70% ఉడికిపోయింది గోడ. ఇక ఆఖరికి మీరు ఏం చేయాలో అర్థం కాక నాకు నేను వెంటనే నిలబడి కృష్ణ పోసుకోవడం వల్ల ఆ అరికాలు ఎడమ బట్టన్ మీద బాగా ఉంది. ఆ ఎడమ కాలు మీద ఈ రాసి ఎడమ కాలు బట్టన్ వేలుతో పేపర్ మీద ముద్రం వేసుకున్నాను. వేసుకుని వచ్చేసి డాక్టర్ రాయించుకుని వచ్చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ సో ఈ ఐటీ ఆఫీసర్ గారు నన్ను పిలిచి ఈ అంత గొడవ చేసినప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను రాశాను కావాలి మీరు రాసుకోండి మీరు సొంతలు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు నా మీద చాలా గొడవ పెట్టారు. అయినప్పుడు కూడా వెంటనే ఐఎస్ఎస్ ఆఫీసర్ అన్నారు ఎన్ఎస్సీఐని పిలిచారు. పిలిచే వాళ్ళందరూ అన్నారు అర్జెంటుగా నేను లంచం తీసుకున్నాడని ఒక రిపోర్ట్ తయారు చేన్నారు. నా పరిస్థితి అంతా చేసినో తెలుసు. చేసులో ఎంత వస్తుందో ఏమొస్తుందో వాళ్ళకి తెలుసు. మేము ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ప్రభుత్వరకు బతుకున్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి ఏం చేయాలి. ఇప్పుడు మేము రాసేవాళ్ళ తీసుకున్నాడని చెప్పి రాసేవాళ్ళ ఏం చేయాలి అంతటి కాక పరిస్థితి ఒత్తిడి పెట్టి ఎస్ఐ రాసేసినాడు. లంచం తీసుకున్నాడు అందరు సాక్షులు పెట్టుకున్నాడు. సీఏ రాసినాడు అందరు సిఆర్కే ప్రసాద్ గారిని ఆయన కూడా రాసేసినాడు. సత్యనారాయణ సీఏ గారు రాసేసినాడు. రాసేసిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇద్దరు వాళ్ళ బంధువులు పేర్లు పెట్టిన ఆయన రాసేసినాడు. ఇది అక్కడి నుంచి ఫోన్లు నా మీద కమిషనర్ గారికి ఇతను నా పిల్లకి అన్యాయం చేశాడు కాబట్టి అక్కడ ఎన్టీ రామారావు గారు ఫోను ఏమని తెల్లారిపాటి రాజమండ్రిలో జైల్లో ఉన్నాడని వినాలి నాకింత నా పిల్లకి ఇంత అన్యాయం చేస్తాడా అనేటువంటిది అక్కడ జరిగింది. వెంటనే ఆఫీసర్ ముందు కంగారు పడిపోతున్నారు ఏం చేయాలో అంత పట్టట్లేదు. రిపోర్ట్లు తయారైట్లని మరి ఈ లోపల పిల్ల తల్లిదండ్రులు బంధువులు వచ్చేస్తున్నారు. వచ్చేసి అన్ని అక్కడి నుంచి మాట ఇంటికి నుంచి రావడంగానే సీఎంతో మాట్లాడేస్తున్నారు. ఇక కంప్లీట్గా నా పరిస్థితి తారుమారైపోయింది. ఏం చేయాలర్థం కట్ల నా వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ సర్వెలెన్స్ పెట్టేశారు. ఈ అబ్బాయి అతను పారిపోతే కొంపలంటూ పోతాయని చెప్పేసి ఈ వాసన చెప్పడం వలన ఇప్పుడు ఎస్ఐ గారు ఎస్ఐఆర్ గతి వారిని ఇద్దరు కానిస్టేబుల్ సర్వెలెన్స్ పెట్టండి కనుక ఎట్కాన్స్టేబుల్ అని చెప్పినప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ సర్వెలెన్స్ పెట్టేస్తున్నారు. ప్రతి సాయంత్రం ఒకటి వెంటనే టీఎం ఆర్డర్ చేసింది ఎంఎస్ చనిపోయింది సీఎం చేసి బాడీ ఇవ్వమని. వెంటనే వీళ్ళు ఏం అంటే అప్పటికి పీఎం లేట్ అయిపోయింది. ఇవన్నీ బంధువులు అందరూ రావడం వల్ల లేట్ అయిపోవడం వల్ల పీఎం ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు నన్ను స్టేషన్ మీద పెట్టించారు. అక్కడ చూస్తే మరి ఈ పిల్ల అక్కడి నుంచి వేరే సపరేట్ రూమ్కి మరి మాతృ రూమ్లో వేయకోకుండా సపరేట్ రూమ్ తీసేసి అక్కడ పెట్టిస్తున్నారు. సరే నేనేం చేశానంటే కేసులు మరి ఈ రిపోర్ట్ వెంటనే మరి చల్లాపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజసింహారెడ్డి గారు మరి వెంటనే మా సీఏ సత్యనారాయణ గారు ఫోన్ చేసి రాజసింహారెడ్డి నువ్వు వస్తున్నావా పిఎం స్టేషన్ మళ్ళీ నువ్వు వస్తున్నావు అంటే పంపించమంటావు అంటే మిల్లేదు లేదన్నా నేను వస్తున్నాను నేను వైద్యులు వచ్చేస్తున్నాను నువ్వు అక్కడే ఉంటుంది పిఎం దీపం. యాక్చువల్గా ఆ కేసు మాది కాదు చల్లాపల్లి పోలీస్ స్టేషన్ నిర్మించింది. అక్కడ యాక్సిడెంట్ అక్కడ జరిగింది. ఇది గవర్నమెంట్ కంట్రోల్ గవర్నమెంట్ హాస్పిటల్ కంట్రోల్ మా స్టేషన్ కాబట్టి మేము స్టేట్మెంట్ ఇచ్చి పంపించాం. తర్వాత పిఎం ఆట కూడా వచ్చేసింది. వెంటనే మళ్ళీ ఆయన అన్నారు నేను బయలుదేరి వచ్చేస్తున్నాను అని చెప్పినప్పుడు పిఎం ఆట పిఎం రిపోర్ట్ అక్కడే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది నేను వస్తున్నాను అని చెప్పి చెప్పారు. అప్పుడు అక్కడే ఉంచేసాం. ఇంచేసేటప్పటికి పిఎం లేట్ అయిపోయింది. ఆ రాత్రి జరగలేదు. మరి నా పరిస్థితి ఏమో ఇక్కడేమో కంగారు పడిపోతున్నారు. ఎత్తేగారు శ్రీగారు నా పరిస్థితి తెలుసు, కేసు ఫైల్ చేసామన్నారు. మొత్తం తండ్రి బొగ్గు దగ్గర నుంచి డైరెక్ట్ మొత్తం ఆఫీస్ ఆపేశారు. మా తెల్లపాటికి ఎస్కాట్ డిస్కాట్ అంతా రెడీ చేసేస్తున్నారు. ఏదో విధంగా కేసులు బనాయించుతున్నాను నేను తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో మరి సీఎం ఆర్డర్ ప్రకారం పెట్టాలని ఆలోచన చేసేస్తున్నారు. అయితే దేవుడు ప్రార్థన చేస్తున్న ప్రభా, నేను మీ కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నా. నేను ఇక్కడ ఉంటాం ఇష్టమా, నీకు రాజమండ్రి జైల్లో ఉంటే ఇష్టమా? మీరే నాయన నిర్ణయించే నాయన, మీ చిత్తం మీ కొరకు దొరుకుతాను ఉడంబడి చేసుకున్నాం ఆయన అనిపిస్తున్నప్పుడు, మరి ఆ విధంగా ఆ కుర్చీలోని పోలీస్ స్టేషన్లో కూర్చొని మాగా నిద్రపోయా. నిద్రపోయేటప్పటికి ఎందుకో పెద్ద నుంచి ఏ మంచినీళ్ళు తాగల, ఎక్కడ కూడా తాగల అని చెప్పేసి మా నేర్చుకున్న మీద మా గంధుల నిద్రపోయేటప్పటికి సుమారు 12:30 ఆ టైంలో వచ్చి నన్ను పట్టి చెంచే గారు లేపాడు. రాజుగారు లేకుండా లేకుండా అన్నాడు. లేచేటప్పటికి ఒక కాగితం నా చేతిలో పెట్టాడు. ఏంటి ఆ కాగితం చూస్తే వేణూరు దుర్గా రాజేశ్వరి భర్త కృష్ణప్రసాద్ అనే అమ్మాయి మాట్లాడుతుంది. అర్జెంటుగా పొద్దున్న ఎవరైతే స్టేట్మెంట్ చేశారో వాళ్లే కావాలని ఒక తెల్ల కాగితం మీద నర్సు రాసి పంపించింది. వెంటనే సిఏ గారికి ఫోన్ చేసి చెప్పాను. వెంటనే ఎస్ఏ గారిని ఏఎస్ఏ గారిని తీసుకుని మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి సెకండ్ స్టేట్మెంట్ చేయండి. చేసి ఆమె ఏం చెప్తుందో మరి అది ఎవరికి చూపించుకోకుండా మీరు జాగ్రత్త పెట్టండి, మేము వద్దునే వచ్చేస్తానని చెప్పేసి సిఏ గారు చెప్తున్నాను. చెప్పడం వల్ల మేము ఏఎస్ఐ నేను మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ ఆ పిల్ల తల్లిదండ్రులు బంధువులు అందరూ ఆ పిల్లతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక బడ్డ మీద కొట్టిన ఒగ్గు ఒక చేప నోరు తెరిచినట్టు ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతుందో అదే వేము దుర్గా చేశారు. వెంటనే నేను లోనకి వెళ్ళేటప్పటికీ తల్లిదండ్రులు బంధువులు ఆ తల్లిదండ్రులు బంధువులకు వచ్చినట్టు చనిపోయింది ఆ పిల్ల అప్పటికీ. అయితే వీళ్ళు ఈ భర్త నేనేం చేయండి, తండ్రి వెళ్తండి ఎక్కడ ఏ పార్ట్ పడుతుంది ఆ పార్ట్ ఊడొచ్చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళూరికి ఫోన్ చేసి అరే రాజేశ్వరి చనిపోయిందిరా, చనిపోయింది మరి డైరెక్ట్ మేము హాస్పిటల్ సీఎం అయిన తర్వాత డైరెక్ట్గా శ్మశానం తీసుకెళ్ళిపోతాం, పిల్లలు చూసేవాళ్ళు ఉంటారు రెండు రెండు అని చెప్పేసి ఫోన్ చేస్తే చాలా మంది వచ్చారు. ఆ రోజు రాత్రి అంతా అక్కడికి ఉన్నారు, ఏడ్చున్నారు, పడుకున్నారు. ఎప్పుడైతే అర్ధరాత్రి పూట ఈ పిల్ల పెద్ద పెద్ద కేకలు వేసిందంట. అయితే ఏమని కేకలు వేసింది, నర్స్ అని కేకలు వేసిందంట అర్ధరాత్రి పూట. వీళ్ళు అనుకున్నారు చనిపోయిన అమ్మాయి ఏంటి కేకలు వేసింది ఏమైపోయింది అని చెప్పేసి ఆ రూమ్లో వాళ్ళందరూ పారిపోయినారు, బయట పారిపోయిస్తున్నారు. వచ్చేసినప్పుడు ఒక నర్స్ వచ్చేసి వెంటనే ఏంటమ్మా అనేటప్పటికి నాకు అర్జెంటుగా పొద్దున్న స్టేట్మెంట్ ఇచ్చిన పోలీస్ ఆయన కావాలి నాకు, ఆయన పిలిపించండి కొన్ని విషయాలు చెప్పాలన్నంట. వెంటనే ఆ నర్స్ ఏం చేసిన తెల్ల కాగితం మీద మరి రాసి మమ్మల్ని రమ్మన్నప్పుడు మేము అప్పటికే హాస్పిటల్కి కాగితం తీసి వచ్చేసాము వచ్చేసి వెంటనే వీళ్ళందరూ మాట్లాడటం చూసి సీనియర్ అన్నారు ఎవరిని దగ్గర పెట్టినమాక ఆయన ఏం చెప్తుందో చెప్పు. నేను మార్నింగ్ కూడా వాళ్ళు ఎవరిని గొడవ చేస్తుంటే దగ్గర పెట్టుకోకుండా అందరిని బయటకు పంపించి స్టేట్మెంట్ చేసినందుకు నా మీద మరి డబుల్ అంశం తీసుకొని భర్తని ఆడబిడ్డని మామని పెట్టించాననేటువంటి నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ముసలి దాని మీద అత్త మీద పెట్టాడు, వీరిద్దరు ముగ్గురిని తప్పించినందుకు చాలా డబ్బు ఇస్తున్నాడు అని చెప్పేసి చాలా గందరగోళం చేసేసినారు మార్నింగ్. అయితే ఇప్పుడు కూడా చాలా మంది లోపల ఉన్నారు, 10 మంది ఉన్నారు ఆ రూమ్ లో. వెంటనే ఎస్ఏఎస్ఏ అని పిలిచి ఐఎస్ఆర్ఈ పరిస్థితి మరి ఆమె కాలిపోయింది. అందరు నేను లోనకి అమ్మాయి పోలీస్ సార్ వచ్చామమ్మా అన్న, నమస్కారం సార్ అంది. అనేటప్పటికీ అని అన్నది నా తల్లిదండ్రులు కానీ నా బంధువులు కానీ ఆ కళ్ళు పేరుచున్నప్పుడు చుట్టూ చేరి మాట్లాడుతున్నారు. ఆ మాటలో శబ్దాన్ని గ్రహించి అమ్మాయి ఇక్కడ ఎవరుంటాయని వీల్లేదు, వాళ్ళందరిని బయటకు పంపించండి, మీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలని చెప్పినప్పుడు నాకు దేవుడిచ్చిన తలంపుని బట్టి నేను ఏం చేశానంటే ఏసైతే అందరూ పంపించేదా అన్నాడు. ఏసైని బయటకు వచ్చి అందరిని అక్కడే పెడతాం సార్, మార్నింగ్ చేసిన వాళ్ళు తప్పు అన్నారు నన్ను, ఇప్పుడు మీరు రాసి నేను రాసిన తప్పు అంటారు, మళ్ళీ ఏం చేద్దాం అన్నాడు. వెంటనే అందరిని అక్కడే పెడదాం సార్ అన్నా. సరే ఎట్లా అని చెప్పేసి లోనకి వచ్చేసి నేను రూమ్లోకి వచ్చేసి వెళ్తాను పిక్కలు దాంతో కలిసి ఆ తలుపులు మూగించి అందరినీ ముందుకు మీద వెళ్ళేసి చూపించా నిశ్శబ్దంగా ఉండండి అని. అందరు సైలెంట్గా ఉన్నారు. వెళ్ళినప్పుడైతే నేను తలుపులు కొట్టాను, ఆ పిల్ల అనుకుంది వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారనుకుని తన స్టేట్మెంట్ స్టార్ట్ చేసింది. వెంటనే ఏం చెప్తుందంటే నేను తరంగ తరంగాలు దాటుకుంటూ వెలుగులోని చేతిలోనికి వెళ్ళిపోతున్నానండి, ఒక విధమైన వెలుగులోనికి ఒక స్వరమైన పడుతుంది, వెళ్ళి చెప్పు వెళ్ళి చెప్పు వెళ్ళి చెప్పు అని ఒక స్వరమైన పడుతుంది. ఆ మాట నోటి నుంచి రావడం కానీ నా కన్నీళ్ళు కారిపోతాను. నా ప్రభు గ్రంథంలో తెలుసు పెట్టుకున్నది చెప్పని నా పట్టిన కాదు పరికరం చేస్తున్నావా నైనా అని నీ రికార్డ్ చేస్తున్నాను నేను పళ్ళు వచ్చేస్తున్నాయి తెలుసుకుంటున్నాను ఇది వస్తే అనేటప్పటికి ఆ మాట అనేటప్పటికి నా ప్రభు నేను పంపించాలని మనసులో అనుకుంటూ నేను అమ్మ ఏం జరిగింది చెప్పమ్మా అన్నప్పుడు వెళ్ళి చెప్పు వెళ్ళి చెప్పు అనే మాట అన్నాను. తరంగ తరంగాలు దాటుకుంటూ మళ్ళీ నేను ఈ బాడీలోకి వచ్చానండి మిమ్మల్ని పిలిపించుకోవాలని మార్నింగ్ రాసింది మీరే కదండి అంది. అవునమ్మా నేనే రాశాను అనేటప్పటికీ అప్పుడు నేను ఏదైతే మార్నింగ్ రాశాను స్టేట్మెంట్ అదే స్టేట్మెంట్ మళ్ళీ చెప్పింది తల్లిదండ్రులు బంధువులు 10 మంది లోపల వింటున్నారు ఈ స్టేట్మెంట్ అని మళ్ళీ అదే స్టేట్మెంట్ మళ్ళీ చెప్పింది. చెప్పిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి కొన్ని ఆస్తి విషయాలు కొన్ని విషయాలు చెప్పింది అవన్నీ స్టేట్మెంట్ చేశాం. చేసిన తర్వాత ఇవన్నీ నా తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయమంది సర్లే అమ్మా అని చెప్పేసి అన్నాం. అని తర్వాత అమ్మ మరి ఇంకేం చెప్తావా అని అడిగాను. అడిగితే అమ్మ మరి ఇంకేం చాలా థ్యాంక్స్ అండి ఇంకేం చెప్పండి సార్ నేను నేను శ్రమ పెట్టాను సార్ సార్ థ్యాంక్ యూ సార్ అంది. సరే అమ్మ నేను చేసి వస్తామని చెప్పి బయటకు వచ్చాను. వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులు బయటకు వచ్చిందని నన్ను అమాంతంగా వాటేసుకొని మీ రెండు చేతులు కూడా మీ రెండు చేతులు కూడా అండి రెండు కాళ్ళు ఉండేవి ఇంత నీతి మించడం నేను అనుకోలేదండి. మా ఊరు పనిచేసే ఒక కాన్స్టేబుల్ మీ కంట్రోల్ రూమ్లో ఉంది మా చౌదరమ్మ గారు మా ఊరు అమ్మాయే అమ్మ దగ్గరికి వెళ్ళి నా విషయం అడిగారంట. అడిగినప్పుడు అమ్మంత ఆత్మంతో చాలా నీతి మంత్రులు జోలికి పోవద్దు అతను తప్పు చేయడు అని కూడా చెప్పినప్పుడు కూడా పోలీసులంతా మీ దగ్గరనే మాట్లాడతారులే మీ మీ పోలీసులు నేర్పి బుద్ధి పోదు మీకు నా ఊరు మా ఊరు అమ్మాయి అయి ఉండు నువ్వు నాకు న్యాయం చేయలేదంటే అని ఆ పిల్ల తండ్రి ఆమెతో గొడవ చేస్తాడంట. అయినప్పుడు కూడా ఈ నన్ను ఆ చేతులు పట్టుకుని కాళ్ళు అండి అని చెప్పేసి చెప్పినప్పుడు నేను నన్ను నేను వెంటనే వస్తామండి అని చెప్పినప్పుడు ఆందోళనలో బ్యాగ్ ఉంటే బ్యాగ్లోంచి పెద్ద కట్ట డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి సంతోషంగా నా పిల్లతో నేను మాట్లాడానండి నా పిల్లతో నేను చనిపోయింది నా పిల్లతో అసలు యథార్థం ఏంటో తెలీదు అక్కడ చెప్పడం ఏంటంటే ఊర్లో మా అత్త పాపడు చిన్న ఊర్లో అత్తగారు ఊర్లో తల్లి అత్త మామ భర్త ఆడబిడ్డ కలిపి కొట్టి కృష్ణభూతిని పుంజించారని చెప్పేసి మాకు వినికిడండి. కానీ నా పిల్ల నోటు ద్వారా అసలు యథార్థం ఏంటో నేను తెలుసుకున్నానండి నాకు ఇంకా నా ఆశలు ఎందుకంటే ప్రాసలు ఎందుకండి అని చెప్పేసి నన్ను నా చేతిలో పెద్ద బండిలు డబ్బు నా చేతిలో పెట్టొచ్చారు. సంతోషం చేసి నాకు తీసుకోవడానికి ఉన్నావు సార్ నేను తీసుకున్నాను సార్ నేను లంచం తీసుకున్నాను సార్ అన్న వెంటనే ఆ డబ్బులు అనిపి చేసుకుని వెంటనే స్టేట్మెంట్ తీసుకుని వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత పిల్ల తల్లి పిల్ల తల్లిదండ్రులకు ఆ పిల్ల అడిగిన ప్రశ్నలన్నీ పిల్లలు అడిగిన వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ పిల్ల సమాధానం చెప్పింది అనమాట. చెప్పేసి లాస్ట్గా 5 మినిట్స్ తర్వాత అన్నంట డాడీ నాకు ఎంతో ప్రశాంతం ఉంది నేను వెళ్ళిపోతున్నాను నన్ను వెళ్ళిపోతున్నాను అని చెప్పి 3 సార్లు మళ్ళీ లాస్ట్ టైం వీళ్ళకి మాట ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పలేదు. మేము వెళ్ళే వరకు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఏదైతే రీస్టేట్మెంట్ ఇచ్చేసిందో దేవుడి తను ఏ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏ విధంగా మళ్ళీ పిలిచి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి వాళ్ళంతా విన్నారు విన్న తర్వాత మేము తర్వాత మార్నింగ్ తెలిసింది అనమాట ఏం జరిగింది ఏంటని అసలు హాస్పిటల్ ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా జరిగిందని చెప్పినప్పుడు మళ్ళీ వెంటనే మళ్ళీ మరొన్ను అదే సీఎం ఆర్డర్ మీద ఆ బాడీని సీఎం చేసేసి హ్యాండ్ వర్క్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేయాలో కమిషన్కి అర్థం కాల ఏం చేయాలో వాళ్ళను నా మీద ఎంక్వైరీ కమిషన్కి అర్థం కావట్లా ఏం చేయాలో అని చెప్పేసి చూసినప్పుడు రీస్టేట్మెంట్ నా ప్లాన్ అప్పుడే ఎక్స్పార్టెన్స్ అంతా రెడీ అయిపోయింది అయిపోయినప్పుడు కూడా మరి మరి పిల్ల తండ్రి వెంటనే సీఎం గారితో మాట్లాడి అతని ఒక నీతి మంత్రుడు అతనికి అతనికి ఏమన్నా ఏ కేసు పెట్టద్దు అని చెప్పేసి వెంటనే ఫోన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇచ్చిన 2 సెకండ్ స్టేట్మెంట్లో కూడా నేను రాసిందే కరెక్ట్ అని చెప్పేసి మరి ఆ జరగడం చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ప్రభు ఆ కేసులో నన్ను ఏ విధంగా మరి తను దేని గెలిపోవాల్సింది నన్ను మరి చనిపోయినటువంటి ఆ పిల్ల ఎందుకంటే చనిపోయిందని చెప్పడానికి ప్రొఫెసర్లు ఫిక్స్ చేశారు ఆ పైన సీఎం బంధువు కాబట్టి ఎంతో జాగ్రత్తగా పిల్లను మరి డాక్టర్లు చూసుకుంటూ వచ్చే అక్కడికి డెత్ అయిపోవటం మళ్ళీ దేవుడు తన ప్రేమను బట్టి తన బిడ్డ మీద మరి ఏ విధంగా ఉంటుందో ఆయనకి ఇష్టమో ఆ విధంగా చేసుకోవడానికి తిరిగి ఆ ప్రాణాన్ని తిరిగి పంపించి మళ్ళీ నా మీద అతని తీసేసిన ఆ గొప్ప దేవుడు ఇది 1983 జనవరి 5 తారీఖున జరిగింది. ఇంత గొప్ప కార్యం అనేకమైనటువంటి దేవుడు నా పట్ల చేశాడు. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇవన్నీ మా పోలీసులు అంతా విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపడ్డారు. చనిపోయిన అమ్మాయి మాట్లాడినండి, వాసన గారు అడిగారు, ఏంటయ్యా నువ్వు, యువర్ ఏ గ్రేట్ మ్యాన్ అన్నాడు. నో సార్, ఐఎమ్ నాట్ గ్రేట్ మ్యాన్, నేను నా ప్రభుని అయినా నేను వేసుకోక నమ్ముతున్నానండి, ఆయన గ్రేట్ మ్యాన్ అని చెప్పాను. చెప్పినప్పుడు ఆయన ఎంత ఆశ్చర్యపోయాడు. కమిషనర్ గారికి విన్నాడు, పిలిచాడు. కమిషనర్ గారు మీరు మేము రెండానికి పిలిచాడు. పిలిచినప్పుడు లోన్కి వెళ్ళాము. వెంటనే ఎస్ఐని తీసుకురామన్నారు. ఎస్ఐ వచ్చారు, బయట నుంచున్నాడు. నన్ను లోన్ పంపించారు కమిషనర్ ఆఫీస్లోకి. లోపల వ్యాస్ గారును ఈ నా మీద ఎంక్వైరీ కమిషన్ ఐసీఎస్ ఆఫీసర్ వాసన్ గారు ఉన్నారు. లోన్కి వెళ్ళడానికి చెల్లెటి కొట్లు మామూలుగా నిలబడి ఉన్నాను. వాసన్ గారు అన్నారు, కూర్చోండి అన్నారు. నో సార్ అన్నాను, కూర్చోని చెప్తున్నాను వాళ్ళు కూర్చోన్నారు. నో సార్ అన్నాను అన్నప్పుడు అప్పుడే అన్నారు అన్నమాట కమిషన్ ఆఫీస్ యువర్ ఏ గ్రేట్ మ్యాన్ అన్నారు. నో సార్, నా ప్రభు గ్రేట్ మ్యాన్. ఎందుకునే మాట్లాడడం ఏంటి అని అడిగారు. నాకు తెలియదు సార్, మరి నాకు తెలియదు అడిగినప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయని లేకపోతే తెలుస్తున్నాయని మొత్తం వేదేట్నా సార్. ఆయనే బ్రతికించాడు నా మీద, నేను తీయడానికి ఆయనే బ్రతికించాడు సార్ అన్నప్పుడు వాడు ఎంతో సంతోషించాడు. సరే ఓకే వెళ్ళొచ్చు అన్న చెప్పినప్పుడు నేను బయటకు వచ్చేటప్పుడు బయట సార్ గారు పేరు కట్టేసారి గారు ఏమైంది రాదు ఏమైంది అని అడుగుతున్నాం. అంత అంగారు ఆయన సరే ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన అంత సంతోషపడింది. అంత మళ్ళీ స్టేట్లోకి రావడం జరిగింది. మరి ఇటు అవుతున్నటువంటి ప్రభు నా పట్ల చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క మేలును బట్టి ఆయనకంత కృతజ్ఞత సాక్షిని చెల్లించడం జరిగింది. మరి ఈ సాక్ష్యాన్ని మరి అనేక చోట్ల దేవుని కొరకు నమ్మకంగా మరి చెప్పడం జరిగింది. అనేక మంది ప్రభువులు ఈ సాక్ష్యాన్ని విని బలపడడం జరిగింది. అయితే ఇంకా అనేక రీతిలుగా నా పట్ల దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను, నా బిడ్డల పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను నా దేవుడు నా కుటుంబం పట్ల అనేక మంది తెలుసు. నా కుటుంబం పట్ల ఆయన చేస్తున్నారు. ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు తన మై మార్గమై ఉపయోగించుకుంటారని నిన్న వారందరూ బలపడి ఈ సాక్ష్యాన్ని గురించి అనేక మంది పోలీసు వారు కూడా ఈ సాక్ష్యం విని ఆడవాళ్ళకి చెప్పడం వలన అనేక మంది నన్ను సాక్ష్యం కూడా చెప్పడానికి రమ్మని పిలిచినప్పుడు ప్రభు ప్రేమను బట్టి వాళ్ళకి వెళ్ళి ఉన్న వాస్తవాన్ని వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక వీలైతే మరలా మరి ఆయన కొరకు మరి ఇంకెక్కడన్నా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభు నమ్మదగిన దేవుడు కనుక మీరు ఆయన కొరకు నమ్మకంగా బ్రతికినట్లయితే ఆయన ఎంతటి గొప్ప కార్యం చేయగలడో ఈ సాక్ష్యం ద్వారా మీకు అర్థమవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి నమ్మకంగా తప్పు చేయకోకుండా నా ప్రభు నన్ను కాపాడి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా ప్రియ పనులకు వచ్చి పరిశుద్ధమైన దేవాన్ని పరిశుద్ధ పాదాలు కొందాలు స్తోత్రాలు ఆయన అయ్యా అల్పుడను అయోగ్యను ఎందుకు పనికిరాని నన్ను చూద్దాం అయ్యా. భయంకర జీవితంలోంచి నాయన నీ బిడ్డగా చేసుకుని స్తోత్రాలు దగ్గర దగ్గర నాయన 30 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి నమ్మకంగా తప్పు చేయకోకుండా లంచాలు తీసుకోకుండా ఎక్కడ కూడా ఎటువంటి మచ్చ లేకుండా జాగ్రత్తగా ప్రభు జీవించడానికి మీరు ఏర్పాటు చేశారయ్యా. నమ్మదగిన దేవుడు అయ్యా, ఎటువంటి కొదురు లేకుండా చేసేవా నాయన. కాకులు ఆహారం పెట్టినట్టు ఆహారం పెట్టేవయ్యా. మీ కొందనాలు చేసిన అయ్యా కేవలం మేము మట్టుకొని మమ్మల్ని మేమే గుర్తిరిగిటకు సహాయం చేసిన దేవానికి స్తోత్రం తెలుస్తున్నాను. ఇంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. మమ్మల్ని మట్టిలో నుంచి చేశావు, మట్టిలో నుంచి ఆహారం ఇచ్చావు, మట్టిలో నుంచే వస్త్రం ఇచ్చావు. మమ్మల్ని మట్టి చేస్తానికి ఇష్టపడుతున్నావు నాయన. మాలో పెట్టిన ఆత్మని పెడతాను నిర్దోషంగా నిష్కల్మంగా అప్పచెప్పడానికి ఉన్నటువంటి శక్తిని మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. అయితే ఎంతమంది బిడ్డలు ఈ సాక్ష్యాన్ని విన్నారో ప్రభువైన తండ్రి అయ్యా నా తండ్రి. ఇది చాలా రికార్డెడ్ స్టేట్మెంట్ నాయన. ఎక్కడ దీంట్లో అబద్ధాలు కానీ మోసాలు కానీ లేవు నాయన. అయ్యా మీరు చేసిన అప్పట్లో గొప్ప కార్యంగానే బిడ్డలు చూస్తున్నాను నాయన. అయ్యా నా తండ్రి నాయన ఎంతటి చనిపోయి కాలిపోయి కాలి బొగ్గైనటువంటి అభిడం లేదు నా తండ్రి. నన్ను ఈ బిడ్డ మీద నా పనులను తీయడానికి చేసిన గొప్ప ఆశ్చర్య కార్యం బట్టి నేను తెలుసు అయ్యా. బిడ్డలందరితో ఈ సాక్షిని పంచుకుంటానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందలు శ్లోకాలు తెలుసుకుంటాను. కొద్ది ప్రార్థన సన్నిధానం తీర్చుకుంటా అనేక మంది బిడ్డలను బలపరుస్తుంది. యేసు క్రీస్తు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. దేవుడు ఉదయకాల సమయంలో సవాలకరమైన సాక్ష్యాన్ని మన ముందు నుంచి మాట్లాడుతూ ఉండగా ఆయన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ప్రార్థనకు వెళ్దాం. దానికి ముందుగా కొద్ది మాటలు దేవుడి వాక్యం నుంచి ప్రార్థనకి ప్రేరేపణ కొరకు కొన్ని మాటలు చూసుకొని మనం ప్రార్థనకు వెళ్దాం. యోగు గ్రంథము 4వ అధ్యాయము. యోగు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యోగు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకునము, నిరపరాధి అయిన ఒకడు ఎక్కడైనా నశించిన యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమేరా? చిలరా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట భక్తి ధైర్యాన్ని పుట్టించగలట. భక్తి ధైర్యాన్ని పుట్టించగలట. యథార్థ ప్రవర్తన మనకు ఆధారం కావాలట. సత్యం ఎవరిదైతే అంటారు, సత్యం జయిస్తుంది. నేను నిప్పు లాంటిది. ఈ మాటలు లోకానికి సరైన అవగాహనతో మరి ఆ మాటలు చెప్పిన అనుకోను కానీ సత్యమైన యేసుక్రీస్తు ప్రభు, నీతినంతుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనం ఎంత ధన్యమో, ఎంత ధన్యమో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భక్తిలో రోషం ఉంది, భక్తిలో పౌరుషం ఉంది, యథార్థ ప్రవర్తనలో ధైర్యం ఉంది. కనుక మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో యవనస్తులైన ఆ ముగ్గురు యవనులు, దానియేలు స్నేహితులు, వారు ఒక్కటిమైన పరిస్థితుండే వెళ్లాల్సిన పరిస్థితి. ఆ విగ్రహం ముందు సాగిలు పడతారా, బ్రతికి బట్ట కడతారు. నేను నిలబెట్టిన నా దేవతకు సాగిల పడము అంటారా? మండుతున్న అగ్నిగుండంలో వారి సజీవంగానే పడవేయబడతారు. మీ ప్రాణాలు తీసేయడానికి నా చేతులు అధికారం ఉంది, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేయడానికి నాకు అధికారం ఉంది. నేను ఆజ్ఞాపిస్తే మిమ్మల్ని తప్పించడం రక్షించడం ఎవరి పరం కాదు. నేను ఎవరిని అనుకున్నారు, ద గ్రేట్ నెబుకద్నెజర్ అని మాట్లాడుతున్నా ఆ మాట దగ్గర నూనూగు నేత్రాలతో ఉన్న ఆ ముగ్గురు యవనస్తులు ఎలాంటి రోషంతో, ఎలాంటి పౌరుషంతో, ఎలాంటి ధైర్యంతో సమాధానం ఇచ్చారు అర్థమైతే ఈ వాక్యం యొక్క భావం మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా అన్నాడు రాజు, బాకాను, పిల్లంగ్రో విని, పెద్ద వీణను, వీణను, సింఫోనియను, విపంచుకును, సకరదములకు వాయిద్య ధ్వనులు మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల, సరే మీరు నమస్కరించిన ఎడల తక్షణమే మండుచున్న వేడిముగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నా చేతిలో నుంచి విడిపించడం సాధ్యమా? నేను ఆజ్ఞాపిస్తే మిమ్మల్ని రక్షించడం తప్పించడం సాధ్యమా? దేవుడి వల్ల కూడా కాదు. దేవుడు కూడా శాసనాన్ని మార్చలేడు, దేవుడు కూడా నన్ను తప్పించలేడు. లోకంలో అమాయకంగా ఒక అమాయక చక్రవర్తి మాట్లాడుతున్న మాట, దేవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా? దేవుడు లోకానికి ప్రత్యక్షంగా కనబడడు. ఆయన ప్రత్యక్షంగా చూస్తే లోకం బ్రతకలేదు, ఆయన చూసి ఈనరుడు బ్రతకలేడు. కానీ దేవుడు లోకానికి కనబడడానికి ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారిని వాడుకుంటాడు. దేవుడు నేనున్నాను, నేనున్నాను అని చెప్పడానికి ఆయన అడ్రస్సింగ్ కోసం వాడుతున్నమాట. నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి ఎందుకు ఆయన మనుషులతో అడ్రస్ చేసి మాట్లాడతాడంటే, అబ్రహాం చూడండి నేనేంటో అర్థమవుతుంది, ఇస్సాకును చూడండి నేనేంటో అర్థమవుతుంది, ఈ యాకోబు జీవితాన్ని చూడండి నేనున్నానని మీకు అర్థమవుతుంది. దేవుడు లోకానికి మన ద్వారా ప్రత్యక్షం అవ్వాలని ఆశపడుతున్నాడు. జనులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ ప్రకాశము ప్రకాశింపనీయుడి అన్నాడు మత్తయి సువార్త 5:16 నిన్ను చూసి దేవుని మహిమపరచాలట, నిన్ను చూసి దేవుని గణపరచాలట, నిన్ను చూసి ఆయన ముందు సాగిలపడాలట, నిన్ను చూసి నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పాలట. ఆయన నీ ద్వారా లోకానికి వెళ్ళడవ్వాలనుకుంటున్నాడు, ఆయన నీ ద్వారా లోకానికి కనబడాలని ఆశపడుతున్నాడు. నెబుకద్నెజరుకి దేవుడు ఎవరో తెలియదు, విగ్రహమే దేవుడు అనుకుంటున్నాడు, తన బలాన్ని ఆధారం చేసుకున్నాడు. ఈ మహా బబులోను పురానికి నేనే రాజుని, నా బలం చేత నా జ్ఞానం చేత నేను కట్టుకున్నాను, అహం బ్రహ్మస్మి నేనే దేవుణ్ణి ఇంకెవరు లేరు, ఐఎమ్ ద గాడ్ అన్న ఒక పిచ్చి నమ్మకంతో ఆ రాజు ఉన్నప్పుడు ఆ రాజుకి దేవుడు ప్రత్యక్షం అవ్వాలనుకున్నాడు. అందుకొరకు దేవుడు వాడుకుంటున్న సాధనాలు 16 షడ్రాకు మేషాకు అభిజ్ఞగో, ఆ ముగ్గురు వారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉద్యోగాలే కాదు, వాళ్ళు ఆల్రెడీ రాజ్య ఆస్థానంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, దానియల్ని బట్ట పొజిషన్ వచ్చింది. ఈరోజు రాజు మాట వినలేదు కాబట్టి ఊరకనే ఊడిపోయేది ఉద్యోగం కాబట్టి ఉద్యోగాలు ఊడిపోయాయి, ఇక ప్రాణాలకు కూడా ఏమాత్రం అష్యూరెన్స్ లేదు. ప్రాణాలు పోయే పరిస్థితి వారి ఉద్యోగం కొరకు భయపడడం లేదు, వారి ప్రాణాలకు భయపడడం లేదు, వారి మోనార్కైనా ఆ రాజుకు భయపడడం లేదు, వారు ఒకే ఒక్క దేవుడికి భయపడ్డారు. ఆ దేవుని అందరి భక్తి వారికి రోషం పుట్టించింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? 16 ఇలా రాయబడింది, షడ్రాకును మేషాకును అబద్నగోయు రాజుతో ఇలాగ చెప్పురే నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండు చిన్న వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అబ్బా నీ భక్తి నీకు రోషం పుట్టించదా? ఎవరిని దేవుడు రాయని మొక్కుతున్నావా, చెట్టుని మొక్కుతున్నావా, జీవం లేని వాటిని మొక్కుతున్నావా, మనుషులు నమ్ముకున్నావా, డబ్బులు నమ్ముకున్నావా, భర్తను నమ్ముకున్నావా? అందరూ నడివోడి మీద విలేజ్ వెళ్ళిపోయేవారు, ఎవరు నేను కాపాడలేరు. కానీ జీవం కలిగిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన ఒక్కడే సజీవుడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, ఆయన మాత్రమే మృతులను సజీవులుగా చేయవాడు, ఆయన మాత్రమే నరకానికి పంపుచూ అందులో నుంచి రప్పించేవాడు. 2:6 ఈ మాట ఉంటుంది, ఆయనే మృతులను సజీవులుగా చేయవాడు, ఆయనే మనుషులను పాతాళానికి పంపుచు అందులోంచి తిరిగి రప్పించేవాడు కూడా ఆయనే. కనుక ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ ముగ్గురు యవనస్తులు మాట్లాడుతున్న మాట 17, మేము సేవించుచున్న దేవుడు మండు చిన్న వేడుము గల యజ్ఞగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. వ్యాసి గారు ఎంత ఎలాంటి ఆఫీసరో మనకు తెలుసు, ఒక హెడ్ కానిస్టేబుల్ మీద ఐపీఎస్ ఆఫీసర్ని, డైరెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళు తెన్న పెట్టి లంచం తీసుకున్నాడని చెప్పి రాసి రిమాండ్ చేద్దాం అనుకున్నప్పుడు తప్పించుకునే మార్గం సపోర్ట్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన తన బిడ్డలను ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన పక్షంగా పోరాడేవాడు, మన పక్షంగా నిలిచేవాడు. ఈ మండుతున్న అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించటకు మా దేవుడు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించిన చివర మాట కీలకమైన మాట. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. తులరా, దేవుడు అన్ని సందర్భాల్లో అద్భుతాలు చేసి తప్పించేవాడు అని నేను చెప్పటం లేదు, కానీ యాకోబును చిరఛేదనం చేయబడడానికి అనుమతించింది ఆ దేవుడే. చెరసాలలో చిరఛేదనం చేయబడ్డానికి బందీగా ఉన్న పేతుర్ని విడిపించింది ఆ దేవుడే. ఆయన ఒక ప్రత్యేక కార్యాన్ని ఏ ఉద్దేశంతో ఏ ఏర్పాటుతో చేస్తాడో తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, ఆయన ఎరిగిన బిడలగా మనం మాత్రం ధైర్యంగా ఉండాలి, రోషంతో ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మా దేవుడు సమర్థుడు రక్షించడానికి, తప్పించడానికి. మా దేవుడు సమర్థుడు, మేము ఆయనకు మాత్రమే భయపడతాం, ఆయనకు మాత్రమే సాగిలపడతాం, ఆయన మాత్రమే పూజించి సేవిస్తాం, నమస్కారం చెయ్యం, తల దించం, సాగిలపడం. మర్దకై ఎలాగే నిలబడ్డాడు, మర్దకై ఎలాగే నిలబడ్డాడు, ఉరిస్తమ్మ రెడీ అయ్యింది మర్దకై కొరకు, షడ్రాకు మాషాకు అభిజ్ఞగోలు పౌరుషంతో అలాగే నిలబడ్డారు. అగ్నిగుండం 7 అంతలు రెట్టించబడింది. ఆయన సత్యదేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఏం చేశాడు? వాళ్ళ వెంట్రుకు కూడా కాలలేదట. ద గ్రేట్ నెబుకద్నెజర్ ఆ ముగ్గురు వెంట్రుకను కూడా ఏం చేయలేకపోయాడు. భయంకరుడైన హామాను మొర్దక వెంట్రుకను కూడా ఏం చేయలేకపోయాడు. బైబిల్లో ఉన్న మాట వారి వెంట్రుకలు కూడా కాలలేదట. వారి వెంట్రుకలు 27వ వచనంలో ఇలా రాయబడింది, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని హేహాన్ని చేకూరుటయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనా కాలిపోకుండుటయు. వారి తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకైనా కాలిపోటయు వారు చూడలేకపోయారు. రాజు సాగిలపడ్డాడు. రాజు వారిని పూజించాడు. రాజు మాట్లాడుతూ ఉన్నాడు 28వ వచనం, నబుకద్నెజరు షడ్రాకు మేషాకు అభిజ్ఞుడైన వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను నమ్మి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉంది మరి తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. క్రైస్తవ్యం తలకిందులు చేసేది. భూలోకాన్నే అపోస్తులు తలకిందులు చేశారట. తలకిందులు చేయడం అంటే అప్సైడ్ డౌన్, ఆల్రెడీ తలకిందులు అయిపోయిన భూలోకాన్ని సెటిలైట్ చేశారు, సరిగ్గా పెట్టారు. అన్ని మారిపోయాయి, ప్రయారిటీస్ మారిపోయాయి, డిపార్ట్మెంట్లో విలువలు మారిపోయాయి. అధికారులకు కోపం పుట్టించకూడదు, చెప్పిన పని చేయాలి. అది దేవుడు కోపం వచ్చినా పర్లా, దేవుడు వద్దు అన్నా పర్లా, అధికారులకు మాత్రం కోపం పుట్టించకూడదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. అది న్యాయమా అన్యాయమా తర్వాత, మనం మాత్రం కంఫర్ట్గా ఉండాలి. మనకెందుకు వచ్చి లేనిపోయిన గొడవ, బాధ, ఇబ్బంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు భక్తి పరుడు అయితే ఆ రోషం నీలో ఉంటుంది. నీ ప్రభు కొరకు సాక్షిగా నిలబడే ధైర్యం నీలో ఉంటుంది. ఒక్క మాట చూపించి ప్రార్థనలకు వెళ్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి పేతృ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు 20-21 వచనాలు తప్పిదమ్మునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు కొనబడతారు. అబ్బా అర్థమైందా లేదా మీకు? తప్పులు చేసి దెబ్బలు తింటే తప్పులకు తగ్గట్టుగా దెబ్బలు తిన్నావు, నీ కర్మ నువ్వు చేసిన దాన్ని అనుభవించావు, దానికి నాకు సంబంధం లేదు అన్నాడు దేవుడు. అట్లా కాకుండా మేలు చేసి నా యందు విశ్వాసం ఉంచావు కనుక నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిత్తము నా నిమిత్తము విశ్వాసము నిమిత్తము సువార్త నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు నామము నిమిత్తము నువ్వు క్రైస్తవుడు అయ్యావు కనుక నేను క్రైస్తవు నన్న స్టాండ్ను తీసుకుంటే అక్కడ శ్రమ రాదు అని చెప్పట్లేదు, కానీ ఆయన ధన్యత కోసం మాట్లాడుతున్నాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును, ఎందుకు మీరు రోగడుతుంది. దట్ ఈస్ అవర్ కాలింగ్. డిపార్ట్మెంట్లో అందరు అలాగే ఉన్నారు, క్రైస్తవుడు అలాగ ఉండడానికి వీల్లేదు. డిపార్ట్మెంట్ ఇది మామూలే, క్రైస్తవునికి మామూలు అవడానికి వీల్లేదు. ఇక్కడ కుదరదు అన్న మాటకి అవకాశం లేదు. అసాధ్యమన్నది ఏదైనా కలదా? ఆయనకి అసాధ్యమన్నది ఏదైనా కలదా? రోషం కలిగిన శద్రాకు మేషాకు అభిజ్ఞుడు సింహాల గుహలో పడేస్తానన్నా సింహాలకు ఆహారంగా వేస్తానన్నా ఏమాత్రం చెల్లించని విశ్వాసం కలిగిన దానియేలు ఉన్నారా? ఉన్నారా అని దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఆ దానియేలు, ఆ శద్రాకు, ఆ మేషాకు, ఆ అభిజ్ఞుడు నువ్వెందుకు రాకూడదు అన్నది యువదికాలపు ప్రశ్న. యువదికాలపు ప్రశ్న మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడలా అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడితే. ద గ్రేట్ ఎగ్జాంపుల్ 21వ వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఏ పాపం చేయలేదు, పాపం చేసింది లోకం హింస పొందింది. ఆయన పాపం చేసింది లోకం, దాని విమోచన క్రయధనం చెల్లించింది ఆయన. దట్ ఈజ్ అవర్ కాలింగ్. లోకం మనల్ని టెన్ చేస్తుంది, లోకం మనల్ని శోధిస్తుంది, బతకడం చేత కాదా అని ప్రశ్నిస్తుంది, నేను తెలివైన వాడిని నువ్వు తెలివితక్కువని చెప్పేసి మనల్ని గేలీ చేస్తుంది. పిల్లరా మన మేలు కొరకు బాధపడడానికి పిలువబడ్డాం, మన మేలు కొరకు శ్రమ పడ్డానికి పిలువబడ్డాం, మనం ప్రభు కొరకు రోషంగా నిలబడ్డానికి పిలువబడ్డాం, మనం మరణం దగ్గర కూడా చిరునవ్వుతో నిలబడి ఓ మరణమా నా మీద నీకు విజయం లేదు, ఓ మరణమా నా మీద నాకు విజయం లేదు, నా ప్రభు మరణాన్ని జయించిన వాడు, నా మరణం నాకు లాభం, నా శ్రమ నాకు లాభం, నా హింసలు నాకు లాభం, నాకు పరలోకంలో ఫలం అధికమవుతుందని వాగ్దానం ఉందని గొప్ప రోషంతో నిలబడడానికి మనం పిలువబడ్డాం. వినరా, క్రైస్తవుడవైతే నువ్వు క్రీస్తు కొరకు ఉద్యోగం చేయాలి, క్రీస్తుకు సాక్షిగా ఉద్యోగం చేయాలి. అప్సైడ్ డౌన్ తలకిందులు అయిపోయిన ప్రమాణాలను మళ్ళా తలకిందులు చేసి సరిచేయాలి, దాని కొరకు మనం పిలువబడ్డాం. మన భక్తి లోకాన్ని ప్రశ్నించాలి, మన భక్తి అధికారాన్ని ప్రశ్నించాలి, మన భక్తి అనేక మందిని ప్రభువుని మహిమపరిచినట్లుగా పురికొల్పాలి, దాని కొరకు మనం పిలువబడ్డాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించుదా, నీ దేవుడు నిన్ను బలపరచడం లేదా? ఆశ్చర్యకరమైన ఒక మాట అక్కడ ఉన్న ఒక మాట తీసి ప్రార్థన చేస్తుంది. అదే అధ్యాయం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఎంత గొప్ప మాట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో 2వ భాగం ఇలా రాయబడింది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడని మాట లేఖను మందు రాయబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. దేవుడు సిగ్గుపడనివడు, దేవుడు తలదించుకునేవాడు, దేవుడు తలదించుకునేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రం సిగ్గుపడడు. దాని ఈయన సిగ్గుపడనవలేదు, షడ్రాకు మాస్టర్ అభివృద్ధిని కొని సిగ్గుపడనవలేదు, మర్దకైన సిగ్గుపడనవలేదు, నిన్ను నన్ను సిగ్గుపడనవడు. ఆయన కొరకు నిలబడాలి, అందుకొరకే మనం నిలబడ్డాం. ఇట్ ఈజ్ అవర్ కాలింగ్. అదే మన పిలుపు. అదే అధ్యయనం 9వ వచనం అంటాడు, మీరు రాజులు, మీరు యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. అబ్బా ఎలాంటి గురులు ఇచ్చాడో మనకి. మనం ఎవరమాట? రాజుల మాట. మనం ఎవరమాట? యాజకుల మాట. మనం ఎవరమాట? దేవుని సొత్తట. మనం ఎవరమాట? దేవుని ప్రజల మాట. విఆర్ గాడ్లీ పీపుల్. విఆర్ గాడ్లీ పీపుల్. నీ క్యాస్ట్ కోసం నేను మాట్లాడడంలా, నీ పొజిషన్ కొరకు ఆయన మాట్లాడడంలా. యేసు క్రీస్తు ప్రభువులు నీ క్యాస్ట్ మారిపోయింది, నీ పొజిషన్ మారిపోయింది, అన్నీ మార్చేశాడు. నూతన పరిచాడు ఆయన, మనం నూతన పరిచాడు ఆయన. ఆ ప్రభు నుంచి సాగిలు పడదాం. ఒక తీర్మానం చేసుకుందాం, లారెన్స్ గారిని ప్రభు ఆయన ఆయన స్థలంలో ఆయన నమ్మకంగా వాడుకొని ఆయన మహిమ పొందినట్లుగా నిన్ను నన్ను వాడుకొని నాశపడుతున్నాడు. ఒక్క మారు మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కాస్త అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, నీటిలో ఉంచుకోండి. మనం ప్రభువును స్తుతిద్దాం, మనం ప్రార్థనలోకి వెళ్దాం. కాల్స్ అన్నిటిలో చేస్తున్నా, నీటిలో పెట్టుకోండి. ఎవరైనా ప్రేరేపించబడ్డ వారు ప్రభువును స్తుతించండి, ప్రార్థించండి. దగ్గర పెట్టుకోండి అమ్మా, లోలో దగ్గర పెట్టుకోండి.
తండ్రి వాడుకోమని వడుకుంటున్నాం. పరిస్థితులు మేము పొందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నీ కుమారుడు మంచి వాక్యం చెప్తున్నారు నాయన, మా హృదయంలో ఫలించండి, ఫలములు పొందుటకు సహాయం చేయండి నాయన. ఎస్ఎఫ్సి ద్వారా ఎంతో మంది పోలీసులు రక్షణలో నడుస్తున్నారు నాయన. అవును తండ్రి, ఇంకా చాలా మందిని రక్షణలో నడిపించటకు సహాయం దయచేయండి. మా ఆలోచన ప్రభు ఉపదేవుడ నీతి మంతుడ, ఈరోజు మీరున్నారు కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీరు గొప్ప దేవుడు కాబట్టి తండ్రి, ఈరోజు సమయంలో ఎంతో మంది చనిపోయి ఉన్నారు నాయన. వారికి భాగ్యము తండ్రి లేక, నీ యొక్క ప్రేమ లేక, నీ యొక్క రక్షణ లేక కొందరనే చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు నాయన. యువత నీ ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ కరుణ నుంచి విడుదల చేయమని వేడుకొచ్చున్నాం. గొప్ప దేవుడ నీతి మంతుడ నాయన, మాకు ఐశ్వర్యాలు కాదు నాయన, మాకు భవనాలు వద్దు నాయన. నీ గుడారం చాలు, నీ ప్రేమ చాలు తండ్రి, నీ మాట చాలు నాయన, నీ నీడ చాలు ప్రభు. నీ పాదాలు పద్దనాలు తండ్రి. మేము ప్రతి ఒక్కరిని మీరు ఇంకా పూర్తి రక్షణలో వచ్చేటప్పుడు సహాయం తెచ్చండి. ప్రతి ఒక్కరు స్వార్థ ప్రకటించే బిడ్డలుగా సహాయం తెచ్చుకోండి. ఎక్కడెక్కడ ఉన్నారో తండ్రి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తండ్రి ఈ పోలీసు ఆత్మీయ సహవాసాలు తండ్రి నడుస్తున్న ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కొన్ని జిల్లాలలోనైనా తండ్రి రక్షణ లేకుండా పోలీసులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. నీ ప్రేమ లేక తండ్రి, నేను తెలుసుకోలేక తండ్రి గొప్ప దేవుడు సాతాను కలిపిడి చేస్తూ నీ దగ్గర రానియకుండా తల్లి నీ ప్రేమను పొందకుండా చేస్తున్నాడు నాయన. ఆ సాతాను నుండి మా అందరిని విడుదల చేయండి. ఇంకా నిలుచున్న వాక్యములను కూడా తండ్రి ఇంకా దగ్గరికి రాకుండా కూడా చేస్తుంది ప్రభు. ఇంకా జ్ఞాపకం చేసుకోండి గొప్ప దేవుడా, నీతిమంతుడా, చాలా మంది ప్రేమగా లేకపోతున్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు వచ్చినాము తండ్రి. నా ప్రార్థన ఆలకించమని ఘనత మహిమ ప్రభావం చెల్లించుచు మా ప్రభు అయిన యేసు పేరిట వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్,
ఆమేన్. మా మేరీ గారు ప్రార్థన చేయండి. మేరీ గారు చేయండి.
ఆమేన్.
ఏసే మేరీ గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టున్నారుగా.
హలో
సరే, ప్రార్థన ముందుకు వెళ్దాం. మరి మా ఎవరైనా ఒకరు ప్రభు స్తుతించండి. మరొకరు ఎవరైనా ప్రభు స్తుతించండి. అదే నీ వాయిస్ వస్తుంది, నీ వాయిస్ వస్తుంది. మీరు అయిపోయింది, వేరే వాళ్ళు చేస్తారు. ఒక్క నిమిషం, మా వాయిస్ మీకు రావట్లేదు, హ్యాంగ్ అయినట్టు మీ ఫోన్.
ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటివ్వరు. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటివ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. ప్రేమగల తండ్రి, సర్వశక్తివంతుడైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యాగుదే కాల సమయంలో దేవా మీ కుమారుని మీద నిలబెట్టుకుని మీరు మా ముందుంచిన గొప్ప సాక్ష్యమును బట్టి మీకు వందనాలు. శోధనలైనా వేదనలైనా ప్రభా, నాన్నవారు మమ్మల్ని విడిచిపెట్టినా, ఎలాంటి అపనిందలైనా సరే మేము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని ప్రభా, మాకు మరలో ఒకసారి మా జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏ స్థితిలో మేము పడి ఉన్నప్పటికీ కూడా ప్రభా, మీ కొరకు నమ్మకముగా నిలబడే జ్ఞానాత్మను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభా, మేలు చేసిన దేవుడు కీడు చేయక మానునా అని ఇచ్చినటువంటి యోబు విషయంలో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు స్తోత్రాలు. అయా నీ కృపలో ఇంకనో ప్రభా నీ వాక్యానుసారంగా బ్రతకడానికి ఇచ్చినటువంటి ఉద్యోగంలో నమ్మకముగా యథార్థముగా నీ కొరకు సాగిలపడి ప్రభా, నీ కొరకు సాక్షిగా నీ కొరకు నిలబడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా చదవబడిన లేఖనాలను అనుసరించి ప్రభా, మా కొరకు శ్రమ నుండి మా పాపములు భరించి మా శాపములు మోసుకుని ప్రభా, మా నిమిత్తము అయ్యి విమోచన క్రయధనముగా మీరు అప్పగించబడి ఉన్నారు ప్రభా. నీ కొరకు మేము ఎలా బ్రతుకుతున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి. మాలో అంత పరిశుద్ధమైన జీవితం, అంత యథార్థమైన జీవితం మాలో లేదని మేము ఒప్పుకొనిచ్చున్నాం దేవా. ఈ ఉదయ కాల సమయంలో అయిన సాక్ష్యమును బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా, నీ కొందనాలు. ఏదైనా చేయగలిగిన సమర్థుడు ప్రభా, శద్రక బేషాకు అభిజ్ఞగుల దానియుల జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి స్తోత్రాలు. మేము ఎలాంటి సమయంలోనైనా ఉపద్రవములైనా ప్రభు నిందలైనా అవమానములైనా మీ కొరకు నిలబడవలసిన విషయంలో ప్రభు రోషముగా మా విశ్వాసమును దృఢపరుచుకుని మేము నమ్మిన దేవుడు నమ్మదగిన వాడిన ప్రభు ప్రతి విషయంలో నీకు సాక్షులుగా ఉండడానికి నీ కృప చూపించండి. ఏర్పాటు చేసుకుని కుమారుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంగీకరించండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్.